లక్ష్మి మూడు జోడలతో వచ్చి హాల్లో భగవాన్ స్వామి ప్రక్కన పడుకుంది. దాన్ని చూచి భగవాన్ అన్నారు, ఇన్నాళ్ళు లక్ష్మీ స్వామిని వదిలిపోవాలని సాయంత్రం ఏడుస్తూనే ఇంటికి పోయాడు. ఈవేళ తన సొంత ఇంటికి వచ్చి చివరికి చేరుకున్న సంతోషంతో పడుకుంది. అంటే మన సొంత ఇల్లు కూడా ఆత్మ. ఆ సొంత ఇంటికి వెళ్ళే వరకు ఎన్ని శరీరాలు మారాలో, ఎన్ని కొంపలు మారాలి, ఈ శరీరాలు మారాలి, కొంపలు మారాలి, లోకాలు మారాలి. అందుకే వివేకానంద స్వామి మనస ఇలా ఇతర దేశాలను బడి ఎంతకాలం ఇలా తిరుగుతావు, నీ స్వగ్రహం, నీ స్వగ్రహం అని కొమ్ము. స్వగ్రహం ఎవరు? మనం ఉన్నట్టుకు స్వగ్రహం ఎవరు? సొంత ఇల్లు ఎవరు? అంటే మనిషి యొక్క స్వరూపం, ప్రపంచం యొక్క స్వరూపం ఆత్మ. ఇన్నాడు లక్ష్మీ స్వామిని వదిలిపోతే అన్ని సాయంత్రాలు ఏడుస్తూనే ఇంటికి పోయేది. ఇవాళ తన సొంత ఇంటికి వచ్చి చివరికి చేరుకున్న సంతోషంతో పడుకుంది. తన సంసారం వస్తాను, నేను నా బిడ్డలు నీకు శరణాగతి, ఇంకా నీదే భారం అని పడుకుంది. చూచారా అన్నారు. మనకు మనుషులు బళ్ళు చదువుకున్నాం, కాలేజీలో చదువుకున్నాం, పుస్తకాలు చదువుకున్నాం, చిలక పలుకులు పరుగుతున్నాం, కానీ శరణాగతి చేయలేదు. లక్ష్మి అదే మనం మనుషులే, కానీ ఆవిడ భారం వేయగలిగింది భగవాన్ మీద. మనం భారం వేయలేకపోతున్నాం, బహుశా మనం తెలియకపోతున్నాం, మన మనసు అడ్డొస్తుంది, మనకు అహంకారం అడ్డొస్తాం, మన తెలివితే అడ్డొస్తుంది. అది భారం వేయగలిగింది. భారం వేసిన వల్లనే శరణాగతి పొందింది. నేను నా బిడ్డలకి శరణాగతి, ఇంకా నీదే భారాన్ని పడుకుని చూచారా అన్నారు. పూర్వజన్మంలో తన భారం అంతా ఈశ్వరుని పెట్టడానికి ఎంత కష్టపడ్డది లక్ష్మి. మీరందరూ భగవాన్ మార్గంలో ఉన్నారు, భగవాన్ మార్గంలోకి మీరందరూ వచ్చారు, భగవాన్ పాత్రలోకి వచ్చారు. ఏమో పూర్వజన్మలో మీరు చేసిన కృషి ఏమిటి? మీకేం తెలుసు? మంచి కృషి చేశారు, చేసింది మర్చిపోయారు. లేకపోతే మీరు ఏమి మంచి కృషి చేయాలంటే భగవాన్ మార్గంలోకి మీరు అందరూ అలా మీరు చేసిన పని మర్చిపోయారు, అది వాసన రూపంలో మిమ్మల్ని ఎక్కడ తీసుకొస్తారు. మీరు పూర్వంగా చేసి ఉండకపోతే మీరు భగవాన్ మార్గంలోకి రారు, మీ వాసన మిమ్మల్ని ఎక్కడ తీసుకురారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఆత్మతృప్తే నాకు ఇంకా కావాలి, ఆత్మ దర్శనం ఇలా ప్రసాదించిన స్వామి అని ఎవరో ఒక స్వామిని అడిగారు భగవాన్. భగవాన్ సోఫా నుంచి లేచి నుంచుని ఆయన చేతులను పట్టుకున్నారు. ఇట్లా ఇద్దరు నిశ్చలంగా నుంచున్నారు చాలాసేపు. చివరికి ఆ స్వామి తృప్తి అయింది, ధన్యవేస్తుంది అంటే వెళ్ళిపోయారు. ఈ విధంగా స్పర్శతో, మాటతో, మౌనంతో, ఓ చూపుతో, చూపు కూడా లేకుండా అందరికీ దీక్ష ఇచ్చారు భగవాన్. మీ మనసు పూర్తిగా అణిగినప్పుడు తెలుస్తుంది ఈ మాటల్లో తెలియదు. మనకు గర్వాలు రావడం కారణం ఏంటంటే డొమెస్టిక్ లైఫ్, కుటుంబ జీవితంలో మనకు గర్వాలు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఇలా కుటుంబ జీవితాన్ని అహంకారంతో కొలుచుకుంటారు ప్రతి వాళ్ళు. దాని నుంచి లోపల నుంచి పొగరు బొత్తాను పుడతాను, అహంకారం పుడతాను. ఒక ఇంగ్లీష్ కవి చెప్పాడు, బంధువుని భగవంతుడు ఇస్తాడు, స్నేహితుని మనం ఎన్నుకోవాలి. ఉన్నాడు గారు మనం ప్రశ్న అడిగారు, కానీ నేనేమని అంటున్నారు భగవాను ఏమిటి? మా బద్రిరాజు గారు కూడా అనేవారు, ఇదేంటి నీ నేనేమన్న ప్రశ్న ఏంటి? ఇప్పుడు రామ అనుకుంటే బాగుంటుంది, కృష్ణ అనుకుంటే బాగుంటుంది, ఇక్కడ ప్రార్థన చేయండి, భయం చేయండి అంటే మీకు ఎంత బాగుంటుంది. దీనికి పని చెప్పకండి, దీన్ని పని చెప్పేసి ఇప్పుడు వస్తుంది మనకు అంటాను. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి, నేను ఎవరిని అనే ప్రశ్న. నేను నేనే మనం అందరం అంటున్నాం, ఇందులో సందేహం ఉందా? సందేహం లేదు. మీరనే నేనే, ఆ నేను ప్రశ్నించండి, ఆ నేను ఎవడని భగవాన్ అడిగింది. ఈ నేను అంటున్నాను కదా, ఈ నేను ఎవరిని ప్రశ్నించుకోమంట, నేనని ఎవరు అంటున్నారు? మనస్సు అంటాను, శరీరం అంటాను, శరీరం ఏం అంటాను అది నేనని. ఇంకా శరీరం నేనంటే శవం కూడా అన్నా. నేనని ఎవరు అంటున్నారు? లోపల మనస్సు అంటాను. మన మనసు శివ అన్నా మనస్సు అంటాను, రామ అన్నా మనస్సు అంటాను, ఏండి కృష్ణ అన్న మనస్సు అంటాను. మీరు గ్రహించవలసింది ఏంటి, లోపల ఉన్న ఆనందాన్ని మన అందుబాటులో రాకుండా, మన సుఖాన్ని మనకు అందుబాటులో రాకుండా, మన స్వరూపాన్ని మనం తెలియకుండా చేసేది ఎవరి మన ఈ కిటికీ? మీకు బాగా అర్థం అవ్వాలి. ఇది మీకు అర్థమైతే ఈ లోకంలో ఉండదు, ఈ దేశంలో ఉండదు, ఇక్కడే క్యాస్ట్ బేరం మోక్షం. ఈ కిటికీ మీకు బాగా అర్థం అవ్వాలి. ఇప్పుడు మన లోపల ఉన్న సుఖాన్ని మన అందుబాటులోకి రాకుండా, మన లోపల ఉన్న శాంతిని, మన లోపల ఉన్న ఆనందం, మనం ఎవరైతే ఉన్నామో మన స్వరూపం మనకు తెలియకుండా ఎవరు అడ్డొస్తున్నారు? ఈ శరీరం అడ్డు రావడం లేదు, ఎవరు అడ్డొస్తున్నారండి? ఇది మన మనస్సే అడ్డు. మనం ఏం చేస్తున్నాం? ఈ అడ్డు వచ్చి మనసుతో శివ అంటున్నాం, రామ అంటున్నాం, కృష్ణ. ఈ మనసు ఏం చేస్తుంది? పోనీ శివ అనమంటే అన్నాం, రామ అనమంటే అందాం, కృష్ణ అనమంటే అందాం. మన గొడవతో వీళ్ళు రావటం లేదా, ఎవరి పేర్లు అంటున్నారో అన్నాం అంటాం. హూజ్ నేమ్ ఇస్ బీయింగ్ రిపీటెడ్? ఎవరి పేరు? మీరు కృష్ణ అని మీరు అంటున్నారు, కృష్ణ అని మనసు అంటుంది, అనమంటే అంటుంది, రామ అని అనమంటే అంటుంది, శివ అని అనమంటే అంటుంది. మరి ఆ కృష్ణుడు ఎవరు? ఆ రాముడు ఎవరు? ఆ శివుడు ఎవరు? ఆ కృష్ణుడు అంటే శరీరం కాదు, ఆ రాముడు అంటే శరీరమా కాదు, ఆ శివుడు అంటే శరీరమా కాదు, లేదా మనస్త కాదు, వాళ్ళు ఆత్మస్వరూపం. ఆత్మ ఎక్కడ మనస్వరూపంగానే ఉంటుంది. ఇప్పుడు నామం చేస్తున్నారు, నామం చేసి కూడా ఎవరు? నామం ఎవరు చేస్తున్నారు? మనస్సు చేస్తుంది. ఎవరు నామం చేస్తుంది? దేవుడు నామం చేస్తుంది. రాముడు నామో, కృష్ణుడి నామో, శివుడి నామో చేస్తుంది. మీరు ఇదే బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎవరు? వాళ్ళు దేహాలా? మనలాగే దేహం ఉంది, వాళ్ళు కూడా దేహం. రామ అంటే రాముడి దేహం మీరు స్మరించేది. రాముడు ఎవరు? ఆత్మ ఎక్కడ? మీ లోపల. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడి మీరు ఈ నేను ఎవడంటే ఈ మనస్సుని మీరు ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ దానికి ఏమో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఏం చేద్దాది? రామాయణం అంటే అంటుంది, భయం చేయమంటే చేస్తుంది, దాన్ని సంతర్పణ చేయమంటే చేస్తుంది, లక్షలతో నోవు నోయమంటేనే వస్తుంది, దాని దానాలు చేయమంటే చేస్తుంది, కానీ దాని జోలికి రావద్దు అంటుంది. ఏం చేత దాని జోలికి ఎప్పుడు రావద్దు అంటుంది? అది మనం అనుకుంటున్నాం కాబట్టి దాని జోలికి రావద్దు అంట. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు? నువ్వెవరు అనుకుంటున్నావు మనస్సు అనుకుంటున్నా, దాని అస్తిత్వాన్ని ప్రశ్నించమంటున్నారు. ఇక్కడ నేనేమన్నా ప్రశ్నించాలి అంటే ఇక్కడ నేనే ఎవరంటున్నారు? మనస్సు అంటాను. ఈ మనస్సు అణిగే వరకు ఈ నేనేమన్నా ప్రశ్న అలా వేస్తూ ఉండమన్నారు. నేను ఏంటి కంగారు పడకుండా మనస్సే అంటాను నేనండి, శరీరం కాదు. ఆత్మ నేనడదు, ఆత్మకి ద్వైత్యం లేదు. ఆత్మ నేనడదు, శరీరం నేనడదు. ఎవరు అంటున్నారో నేనని మన మనస్సు అంటారు. ఈ మధ్య మనస్సు కుదిరలేదండి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనస్సు చేస్తారు. వాడు ఎవరన్నా తెలుసుకోమన్నారు. వాడు ఎవడో మీకు తెలియనంతకాలం, వాడు మూలం ఏమిటో మీకు తెలియనంతకాలం లోపల ఉన్న అజ్ఞానం తెగ. దీనికి భగవాన్ ఏమన్నారంటే, ఈ మనస్సు ఎవరో ప్రశ్నించకుండా, మనస్సు యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించకుండా, మనస్సు యొక్క ఉనికిని ప్రశ్నించకుండా, మనస్సుతో ఏదో రూపాన్ని సృష్టించుకుని మీరు ఏదో చేస్తూ ఉంటే దొంగవాడికి పోలీసు వేషం వేస్తుంది. దొంగవాడికే పోలీసు వేషం వేసి ఆ వస్తువుని వెతకటం అనేది ఎటువంటిదో, మన మనస్సును అడగటం కూడా అటువంటిది. ఈ మనస్సు ఏం చేస్తుంది? నేను అందంగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను, నాకు ధనం ఉంది, నాకు అధికారం ఉంది అని ఎన్ని ఆటలతో కలుస్తాం. వాడితో కలవటం ఏమవుతుంది? దీని చూసి చెక్కబడిపోతాం. ఈ మనసు చెక్కబడిపోతాం. చెక్కబడిపోవటం లేదంటే దానికి చెక్కబడిపోయి వెళ్ళే ప్రమాదం ఏంటి? అహంకారం పెరుగుతుంది. ఈ శరీరాన్ని నేను అని అంటాను లేదు మనం. ఎవరి శరీరంతో కలిసి ఉంటాను, ఈ శరీరం నుండి కలుస్తాను కాబట్టి చచ్చిపోయేప్పుడు భయం వేస్తాను. ఇంటిది శరీరం నేను అనుకుంటున్నాను. హూజ్ బాడీ ఇస్ దిస్? ఎవరిది శరీరం? మీ అహంకారంలో మీ ఆత్మకి ఈ శరీరం, నా అహంకారానికి ఈ శరీరం, నాలో ఆత్మకి శరీరం అంటారు. ఇంకా నాలో ఆత్మకి శరీరం అక్కర్లేదని మీరు ఎలా చెప్పగలరు? నా నిద్దట్లో ఉండగా మీ శరీరం కూడా మీకు ఎవరికైనా ఉండదు. మెరుకు వచ్చాక శరీరం కూడా వస్తాను. అంటే ఏంటి, నిద్దట్లో అహంకారం అనుకుంటాండి, మెరుకు రాగానే అహంకారం లెగుస్తాండి, అప్పుడు ఈ శరీరం నాదనిపిస్తాను. ఈ శరీరం లేకుండా, తలంపులు లేకుండా, లోకం లేకుండా మీరు నిద్దట్లో ఉన్నారు లేదా? ఈ నేనది మొదటి తలంపు. ఆ మొదటి తలంపుకి లోపల ఆత్మకి లోపల డైరెక్ట్ కనెక్షన్. నేను వెంట ఆడుతూ ఆ నేను పట్టిన మొదటి తలంపుని పట్టుకుని వెళ్తే ఆత్మ దగ్గరికి తీసుకెళ్తాను, స్వరూపం దగ్గరికి తీసుకెళ్తాను. అది మన ఉదయంలో నుంచి వస్తాం. మీరు బాగా ఆలోచించేప్పుడు మీరు నేను అంటున్నారు. ఈ నేననే తలంపు మీకు లోపల నుంచి వస్తుందా, బయట నుంచి ఎక్కడి నుంచి వస్తుందా? మీకు లోపల నుంచి వస్తాను నేనని స్ఫురణ. ఈ నేను స్ఫురణ లోపల నుంచి వస్తాను కాబట్టి ఎక్కడ ఒక ప్లేస్ ఉంటాను. ఆ ప్లేస్ ఏంటి మీకు తెలిస్తే అజ్ఞానం పడిపోతుంది. ఈ అహంకారానికి మేత ఏంటంటే తలంపులే మేత. ఈ శరీరానికి ఏమో తిండి మేత, అన్నం మేత శరీరానికి, అహంకారానికి తలంపులు మేత. రాగద్వేషాలు తగ్గించుకోమని భగవంతుడికి చెప్పాడు. ఇంటికి చెప్పి చూసాడు, రాగద్వేషాలు పెరిగి కొలిది అహంకారం చిక్కబడుతుంది, రాగద్వేషాలు తగ్గి కొలిది అహంకారం పడుతుంది. భగవాన్ నేనేమన్నప్పుడు చెప్పారు, ఎదటివాడు ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ, ఎదటివాడు ఎంత చెడ్డవాడు అయినప్పటికీ వాడి మీద ద్వేషం పెట్టుకోవద్దన్నారు. కారణం ఏంటి? వాడి మీద ద్వేషం పెట్టుకుంటే మీకే నష్టం. మీకే నష్టం అంటే మీ మనసు బహిర్ముఖం అయిపో. మోక్షం మనలోనే ఉంది. ఈ అహంకారం మూతం తొలగించడం మనం చేయాల్సిన పని. అంతకంటే ఏం చేయాలి? కొంతమంది ఇలా అంటూ ఉంటారు, నాకేదో వెలికి కనిపించిందండి, రూపాలు కనిపించింది, నాకు అది కనిపించింది. నిజం కనిపించిన మాట నిజం కానీ చూసేవాడు ఎవడని? మీరు ఏది చూస్తున్నారని కాదు, చూసేవాడు ఎవడు? చూసేవాడు ఎవడు లేకుండానే కనపడుతున్నాయి మీకు అసలు. ఏమండి, చూసేవాడు మనలోవాడు ఒక నుండి ఏమైనా కనపడుతుంది, చూసేవాడు లేకుండా ఎవడో కనపడదు, ఏం కనపడుతుంది, ఏం కనపడదు. అంటే ఇది ఎంత ద్వైత దృష్టి ఏమండి. ధ్యానం అనేది చాలా గొప్ప స్థితి అంటే మనం అనుకునేది. జనరల్ ధ్యానం చేసేప్పుడు మీరు ఉండాలి, ధ్యానం చేసే మీరు ఉండాలి, ఏమండి, ధ్యానం చేసే దేవుడు ఉండాలి. ఈ ధ్యానం చేయటం అనే పని మీరు ఉండాలి. ఎన్ని ఉండాలండి? మీరు ఉండాలి. ధ్యానం చేయడానికి మీరు ఉండాలి. అని మీ మనస్సు ధ్యానం ఎవరు చేస్తారు? మీ మనస్సు చేస్తుంది. ఎవరిని ధ్యానం చేస్తారు? రామున్నో కృష్ణున్నో శివున్నో ఎవరో ఒకరిని మీరు ధ్యానం చేస్తారు. ధ్యానం చేయటం అనేది ఒక పని. ఎన్నైని అసలు ఈ మనస్సును జయించిన ఎలా మనం ఆలోచిస్తాను? ఈ మనస్సు ఎప్పుడు మూడు సృష్టించింది. అసలు ఉన్నది ఒకటేది, మూడింటికి మార్చేసింది మనస్సే. ఉన్నది ఒకటి. ధ్యానం చేస్తున్నారు కదా మీరు అందరూ, ధ్యానం ఎవరు చేస్తున్నారు? జపం చేస్తున్నారు. జపం చేసేవాడు ఎవరు? అంటే ఈ ప్రశ్నలు వేసుకోవడం వల్ల మీ మనసు లోపలికి దిగుతుంది. మన మనసు ఏంటంటే బయటికి వెళ్ళమంటే అమెరికా వెళ్ళి వచ్చేస్తుంటే, లోపలికి వెళ్ళమంటే ఒక అంగుళం కూడా దిగదు. మీరు 100 ఏళ్ళు బతకండి, ఈ 100 ఏళ్ళలోపు ఒక అంగుళం లోపలికి పంపించడానికి ప్రయత్నించండి. మీ మనసు మీరు 100 సంవత్సరాలు జీవించండి, ఈ మధ్యలో వెళ్ళిపోవద్దు. మీరు ధ్యానం చేయండి, పూజ చేయండి, మీకు ఏది ఇష్టం అయితే అది చేయండి. కానీ మీ మనసు ఒక అంగుళం లోపలికి పంపండి. మన మనసు కూడా కలిపితే మనకున్న వాసనలు, మనకున్న తలంపులు, మనకున్న కాంక్షల గడ్డ మనసు కింద గడ్డ కట్టిపోయిందని అసలు లేదు. నిజంగా మనసు లేదు, వీరికి అలా గడ్డ కట్టింది. కొంతమంది నవ్వు చాలా స్వీట్గా ఉంటుంది, కొంతమంది నవ్వుతా అంటే లోపల నుంచి విషం బయటకు వస్తాం. కొంతమంది మన అంక చూస్తే మన హృదయంలో ఉన్న రాళ్ళు బయటకు పోతాయి. కొంతమంది మన అంక చూస్తే వీళ్ళు మనల్ని శపిస్తున్నారా, మనల్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారని. ఈ చూపులో తేడా ఉంది, మాటలో తేడా ఉంది, నవ్వులో తేడా ఉంది, తలంపులో తేడా. మనిషి యొక్క జీవితం యొక్క సారం అంతా ఉంటుంది. నీకున్న సంతోషాలు ఏమిటో, నీకున్న దుఃఖాలు ఏంటో ఎక్కడున్నాయి? మీ చేతుల్లో ఉన్నాయి, మీ కాళ్ళు ఉన్నాయి, మీ హృదయంలో ఉన్నాయి. అంటే మానవ జాతి చరిత్ర అంతా కూడా హృదయంలో ఉన్నాయి. ఏమండి, మీ రహస్యాలు మీ హృదయంలో ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్లో ఉన్నాయి. మీకు చాలా పది అంతస్తులు మేడ ఉందనుకోండి, అయితే మీ రహస్యాలు మీ మేడలో పెట్టుకుంటారు, మీ హృదయంలో పెట్టుకుంటారు. ఇక్కడే కాదు, ప్రపంచం యొక్క మానవ జాతి యొక్క సారం అంతా కూడా మీ హృదయంలో. ఏమండి, చేతిలో ఉన్నాయని ఎందుకు చెప్పకూడదు? కాళ్ళలో ఉన్నాయి ఎందుకు చెప్పకూడదు? హృదయమని చెబుతున్నారంటే శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా, హృదయం ఎందుకు నేను చెబుతున్నారంటే మనకొచ్చే కోరికలన్నీ, మనకొచ్చే తలంపులన్నీ కూడా హృదయంలో ఉంచవచ్చు. గత జన్మల యొక్క అనుభవాలు, ఈ లోకాల యొక్క అనుభవాలు, ఈ జన్మే కాదు పూర్వజన్మల యొక్క సర్వస్వం, మొత్తం సమస్త యొక్క సృష్టి యొక్క, మానవ జాతి సృష్టి యొక్క రహస్యం అంతా కూడా హృదయం. మీకు ఏదైనా కోరికలు వస్తే మీ ఇంట్లోంచి కోరికలు వస్తున్నాయా ఏమండి, లేకపోతే మీ హృదయంలోంచి కోరికలు వస్తాయి? మీరు చెప్పండి. మీ కష్టకాలం ఉంటే మీ ఇంట్లో దాచుకుంటున్నారా, లేకపోతే మీ హృదయంలో దాచుకుంటున్నారు? జీవిత సారం ఎక్కడ ఉందా? జీవిత సారం డబ్బులో ఉందా? డబ్బులో లేదు. చదువులో ఉందా? చదువులో లేదు. ప్రపంచంలో ఉందా? ప్రపంచం లేదు, శరీరంలో ఉందా? శరీరం లేదు. ఎక్కడ ఉంది జీవిత సారం? హృదయంలో. ఎన్నపెట్టిలో డబ్బు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడైనా అవసరమైన ఎన్నపెట్టిలో డబ్బు ఎలా తీసుకుంటా ఉంటారు? అదేవిధంగా మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచనలు అన్ని లోపల ఎన్నపెట్టుకుని ఉన్నారు. ఇందులోంచి ఒక్కో తలంపు ఒక్కో ఆలోచన వస్తూ ఉంటాయి. మనకి తెలియని ఏముండే ఉన్నాయి. అసలు ఫలానా తలంపు మనలో ఉన్నదన్న సంగతి తెలియని కూడా మన వదిలిపెడతారు. భగవంతుడు ఏం చెప్పండి వాసుదేవ స్వామి గీతలో? అది అంత నువ్వు భరించలేవు. గడ్డి మీడి ఎంత పెద్దదైనా ఒక అగ్గి పొలక లోకి వది, గడ్డి మీడి ఎంత పెద్దదైనా ఒక అగ్గి పొలక లోకి అంటించేసి అంటిపోతుంది. ఇక్కడ ఉన్న కర్మ చూస్తే, ఇక్కడ పోయి చేసుకున్న వాసన చూస్తే, ఆ కొండలు ఉంటున్నాయి, పర్వతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గడ్డి మెట్లు ఉంటున్నాయి. అది లెక్క కట్టి ఒక్కోటి ఒక్కొక్కటి నువ్వు బయటకు తీసుకురావు. జ్ఞానం అనే రవ్వ, జ్ఞానం అనే అగ్గిని, జ్ఞానం అగ్గి పొలం ఈ మొత్తం అంతా భస్మై ఊరుకుంటున్నాయి. ఒక్కోటి ఒక్కోటి మీరు తీసుకోవడం నీ వల్ల. మనం చేసిన పనులన్నీ మర్చిపోయాం, మనం చూసిన సంఘటనలన్నీ మర్చిపోయాం, రెండు విషయాలన్నీ మర్చిపోయాం, కానీ తలంపుల రూపంలో మన హృదయంలో దాగి ఉన్నాయి. జ్ఞానం అగ్గిపుల్ల ఈ మొత్తం అంతా భస్మ ఊరుకుంటున్నాం. మన హృదయంలో ఎటువంటి తలంపులు ఉన్నాయి? ఇంటి నుంచి లోపల కూడా తెలియపోవచ్చు ఫలానా తలంపులు. ఈ భూమి ఉంది, భూమి లోపల విత్తనాలు ఉంటాయి. ఏ విత్తనాలు మనకు తెలియదు, మొక్క మొలిసే వరకు మనకు తెలియదు. లోపల ఉన్న వాసన మనకి తలంపు రూపంలో వచ్చినప్పుడు ఈ వాసన ఉందని మనకు తెలుస్తుంది. కానీ అసలు ఫలానా తలంపు రాకపోతే అది కూడా తెలియదు, వాసన ఉన్నట్టు కూడా తెలియదు. అంటే భగవాన్ ఏం చెప్పారు? ఎన్ని తలంపులైనా రాని, ఎన్ని వాసనలు రాని, ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి, నీకు తెలియాలి కదా బయటకు పోవాలంటే. స్వామి ధ్యానం చేయడానికి కూర్చుంటున్నామండి, పూజ చేయడానికి కూర్చుంటున్నామండి, ఎక్కడ లేని గొడవలు మీదకి వచ్చేస్తున్నాయి అని వారు భగవాన్. నిజమే, ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి రాని అని. లోపల ఉన్న విత్తనం మొక్క రూపంలో బయటకు వస్తే అప్పుడు వేరుతో సహా బయటకు తీసేయచ్చు. విత్తనం ఉంటే నీకే తెలియనప్పుడు ఎలా తీయగలవు? నేను జీవితంలో ఎప్పుడైనా కష్టం పడ్డే వాడికి కష్టం గురించి చెప్పుకుంటే వాడికి ఏమైనా అర్థమవుతుంది? కానీ అసలు కష్టం ఎలా ఉంటుందో తెలియదు. మన కష్టం చెప్పుకుంటే ఏం తెలుస్తుంది? అసలు మన కష్టం అర్థం చేసుకోవడానికి వాడు ఎంత కష్టపడి ఉండాలి జీవితంలో? ఎంతో కొంత అక్కడ కష్టపడి ఉంటే మన కష్టం చెప్తే వాడికి అర్థం అవుతుంది. వాడు అసలు కష్టం ఎలా ఉందో తెలియదు. మన కష్టం ఆ దగ్గర చెప్పుకోవడం ఆడికి చెప్పినా సరే, స్తంభానికి చెప్పినా కొట్టాను. వెళ్ళి పిల్లలు చదువుకుంటుంటారు, వాళ్ళు తహసీల్దారులు అవుతారు, వాళ్ళు కలెక్టర్లు అవుతారు, వాళ్ళు ఇంజనీర్లు అవుతారు. ఆ పాఠాలు అక్కడ గోడలు కూడా వింటాను ఉంటాయి. పాపం ఏం తెలియదు, గోడ గోడలాగా. కానీ పాఠాలు గోడలైనా గోడలు వింటాయి. కానీ బళ్ళు చదువుకున్న పిల్లలు తహసీల్దారులు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఈ నేషనల్ చెప్పి పాట గోడ వింటాను ఉంటుంది, కానీ గోడ గోడలాగా ఉంటుంది. తహసీల్దారు అవుతుంది, ఇంజనీర్ అవుతుంది. ఇది లోపల నుంచి తప్పనేది. మిమ్మల్ని ఏ కర్మ తీసుకొచ్చిందండి ఇక్కడికి? కానీ ఎవరైనా బలవంతాన్ని పంపితే మీరు ఇక్కడికి వస్తున్నారా? లేకపోతే ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? కానీ ఏ సుకృతి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది? డాక్టర్ గారు ఎక్కడ 15 నుంచి కాపురంతో సహా వచ్చేసారు, కాపురంతో సహా గిన్నెలు వచ్చారు అనుకోండి, ఎవరు తీసుకొచ్చారండి? చాలా మంది తెలియని వాళ్ళు అనుకుంటున్నారు ఎంకటరామరావు గారి గురించి వచ్చేసారు. ఎంకటరామరావు గారి గురించి అంటే ఈ శరీరం చెప్పింది, ఈ అహంకారం చెప్పింది, ఈ మనస్సు వల్ల ఈ శరీరం వల్ల వచ్చేసారని. అది అబద్ధం. ఈ శరీరం వల్ల ఈ అహంకారం వల్ల వచ్చేసారు. ఈశ్వరుడు ఎక్కడ కావాలి? నా వల్ల ఆయన రావటం ఏంటి? ఈశ్వరుడు తీసుకొచ్చారు. కొంతమంది చూపులో కూడా చాలా దయ ఉంటుంది, వాళ్ళు చూస్తే మన కష్టం ఉంటారు. ఒకళ్ళు చూస్తే ఆ చూపు మన జన్మలు తరుముకు వస్తాయి, వేగించేస్తుంది పట్టు. కొంతమంది మనుషులు మనంతా చూస్తే ఆ చూపు మన ఇంటికి వెళ్ళిన సరే కాల్చేస్తుంది పట్టు. ఇంటికి చూసిన దయలో తేడా ఉంది, చూపులో తేడా ఉంది, కరుణలో తేడా ఉంది, మాటలో తేడా ఉంది. మాట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచి వస్తుంది. చూపు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచి వస్తుంది. దయ ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచి వస్తుంది. అదేంటి నీ హృదయం? మీ చుట్టూ ఉండడానికి నోచుకుని భక్తులందరూ ప్రతి నిమిషం సాన్నిధ్యమని అమృతాన్ని రుచి చూస్తూ ఉంటారు. ఎంతో దూరంలో ఉన్నా ఈ దాసుడు జ్ఞప్తిలో ఉంటాడా? భాగ్యం అంటే వీరిది. నన్ను కూడా మీ మనసులో యోమలో ఉంచుకుని సదా రక్షించాలని ప్రార్థిస్తున్నాను ఒక అతను అన్నాడు. ఆ ప్రార్థన భగవాన్ అన్నారు, మీ ప్రార్థన సరే. ఇతను అక్కడ ఉన్నాడు, అతను రక్షించాలి అనే తలంపు అనేది ఉంటే అతని జ్ఞాని ఎట్లా అవుతాడు? మనస్సు లేని వాడు దేని కానీ ఎట్లా మనసులో ఉంచుకోగలరు? మన మనస్సును పరిశుద్ధంగా ఉంచుకుంటే మీకు జరగవలసిన కార్యక్రమం అంతా సవిజావంగా జరిగిపోతుంది. మీరు మనస్సును శుద్ధంగా ఉంచుకుంటే మీకు సాధన జరిగిపోతుంది, మీకు ఏ లోటు రాదు. ఎవరి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అనుకుంటున్నారేమని మీకు భయం పడుతుంది అనుకోండి, మాట వస్తుంది. ఏదైనా అనుకుంటే మీకు ఏదైనా కంగారు పడుతుంది అనుకోండి, అనుకోండి, మాట వస్తుంది. వాళ్ళు ఏదైనా మీ గురించి ఏదైనా అనుకుంటా అంటే మీ ప్రారంభాన్ని వాళ్ళు పంచుకుంటారు, మీకు తగ్గిపోతుంది, మీ రుణాన్ని వాళ్ళు పంచుకుంటారు. ఎవరి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారు అనుకోండి, మీరు అనుభవించవలసిన ప్రారంభాన్ని వాళ్ళు పంచుకుంటున్నారు, మీరు తగ్గిపోవటం మీకు మంచిది కదా మీ పాపం. అంటే మీ గురించి మీకు అవగాహన లేకుండా, మీ గురించి మీకు ఒక అభిప్రాయం లేకుండా, మీ గురించి ఎవరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరి వాళ్ళ భావాలకు కనుక మీరు గౌరవిస్తా అంటే, ఎవరి వాళ్ళు ఏం తలుస్తున్నారు మీ గురించి అని మీరు అనుకుంటా అంటే, అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం లేనట్టారు. మీ మీద మీకే విశ్వాసం లేనప్పుడు దేవుడి మీద మీకు విశ్వాసం ఎలా కలుగుతుంది? మీ మీద మీకే విశ్వాసం లేనప్పుడు దేవుడి మీద మీకు విశ్వాసం ఎలా కలుగుతుంది? అందరూ అనుకుంటారు జ్ఞానిని సేవించుకుని వారి చుట్టూరు ఉన్న భక్తులకు ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుందని. అట్లాంటి ప్రత్యేకత ఉంటే ఆ గురువు జ్ఞాని ఎట్లా అవుతాడు? లోకంలో ఎక్కడ ఎంత దూరాన్ని ఉంటేనే ఎవడు గురువుకి తాను సంపూర్ణంగా అర్పించుకుంటాడు, ఎవడు సమస్తము గురువి అని తానేమీ కాదని అహంకారాన్ని వర్జిస్తాడు, బహుమతి ఇచ్చేవాడు ఈశ్వరుడు. మీరు మీ గురువును చక్కగా ప్రేమిస్తే, మీ గురువు మీద మీరు కనుక విశ్వాసం ఉంటే బహుమతి మీ గురువు ఇవ్వడు, ఈశ్వరుడు ఇస్తాడు. ఆ గురువు ఎవక్కర్లేదు, గురువు ఎవడు? ఈశ్వరుడు కంటే వేరుగా ఉన్నాడు గురువు. మీరు ఇంకొక అనుమానం రావచ్చు మధ్య మధ్యలో, కానీ కానీ చెప్పి మీరు ఆత్మ అంటారో కానీ చెప్పి ఈశ్వరుడు అంటారు, ఏంటి ఇద్దరు ఉండేటికి తేడా? ఉన్నది ఒకటి ఆత్మ, ఆత్మనే భగవంతుని అంటాం. భగవంతుడి వల్ల అలా జరిగిందండి, వాళ్ళకి అటువంటి బాధ వచ్చిందండి, లేదా అటువంటి పుణ్యం వచ్చినటువంటి సుఖం వచ్చిందండి, భగవంతుడు ఇలా చేశాడండి అంటామా? మామూలు మాట వస్తాయి. ఇక్కడ ఆత్మ అంటే ఏంటి, భగవంతుడు ఏంటి? ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఒక విషయం, ప్రపంచ దృష్టితో చెప్పినప్పుడు ఆత్మనే భగవంతుడు అంటాం. ప్రపంచ దృష్టితో ఏదైనా కష్టరకాలు చెప్పుకునేటప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన పరిపాలన చెప్పినప్పుడు ఈశ్వర సంకల్పాన్ని బట్టి అలా జరిగిందండి, భగవంతుడి యొక్క సంకల్పాన్ని బట్టి అలా జరిగిందండి అంటున్నాం. అంటే ప్రాపంచిక దృష్టితో మనం ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు, ప్రాపంచ సంఘటన మనం జ్ఞాపకం తెచ్చేటప్పుడు ఈ ఆత్మనే భగవంతుడు అంటున్నాడు. లోకం దృష్టి లేనప్పుడు భగవంతుడి దృష్టి లేదు, ఆత్మ. మీకు అర్థమవుతాను ఇప్పుడు. అని ఆత్మ భగవంతుడు వేరు కాదు, భగవంతుడికే కనుక మీరు నిజమైన శరణాగతి పొందగలిగితే ప్రార్థన అక్కర్లేదు, భజన అక్కర్లేదు. ఈశ్వరుడే పరిగెత్తుకుని వెళ్ళి సదాతని వెంట ఉంటాడు. ఈశ్వరుడే వెళ్ళి శరణాగతి పొందినవాడు కూడా ఉంటాడు. పద్మం ప్రకారం తప్ప నివసిస్తూ ఉంటుంది, ఏ దూరం నుంచి తుమ్మిడి వచ్చి మకరం తాగిపోతుంటాడు. కూడా పద్మం దగ్గర ఉంటాయట, కానీ పద్మ విలువ కప్పలకు తెలియదు, కానీ దూరానికి వచ్చిన తుమ్మిదిని మటుకు మకరం తాగి వెళ్ళిపోతూ ఉంటాయి. యథార్థం చెప్పాలంటే భగవానికి ఎవరి మీద అయితే కోపం వచ్చింది ఎక్కువ, వాడి మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఒకసారి కొన్ని జన్మలకు కానీ బయటకు పోయిన రాళ్ళు నీకుంటే ఎవడమైతే కోపడుతున్నారో వాడి మీద అనుగ్రహం చూపిస్తున్నారు. తెలియదు మనం ఏమనుకుంటామంటే మన మీద కోపడుతున్నారు, కోపడుతున్నారు. మీ ఇంట్లో పిల్లల మీద మీరు ఎప్పుడైనా కోపడతారు, ఆ రోడ్డు మీద పోయి పిల్లల మీద ఎందుకు కోపడతారు? వాళ్ళ మీద కోపడరు, మీ పిల్లలు బాగుపడాలి, మీరు కోపడతారు. అదే భగవాన్ కూడా ఎవరి మీద అయితే ఆయనకు ఎక్కువ అనుగ్రహం ఉందో, ఎక్కడ మీద ఎక్కువ కరుణ ఉందో, వాళ్ళు ఎంత నలిసంత ఏదైనా దోషం కదనా పెద్ద పెద్ద కేకలు తీసుకుంటారు, తీర్చేది ఆ దోషం తీర్చేది. ఆ దోషం తీ అనుకుని జన్మల జన్మలు పీడించారు. రామకృష్ణ పరమహంస భార్య శారద చెప్పింది, పెద్ద పెద్ద వాసనలు అక్కర్లేదు, నీకు ప్రత్యేకమైన కూర మీద ఎక్కువ ఇష్టం, నా కూర తినాలని తలంపున నీకు జన్మ వచ్చి తీరుతుందని చెప్పింది. ఈ నేను అనేది పోవాలనుకున్నప్పుడు శరీరం మనస్సు శరీరం తేలిగ్గా ఉండాలంటే భగవాన్ ఏం చెప్పారంటే తమో గుణం రజో గుణం అనగా, ఇప్పుడు మనకి అబద్ధమేమో నిజం కింద కనిపిస్తాను, నిజం అబద్ధం కింద కనిపిస్తాను, నిజమేమో అబద్ధం కింద కనిపిస్తుంది, అబద్ధం నిజం కింద కనిపిస్తుంది. దీని కారణం రజోగుణం తమ. మీరు ఇంకోటి మనసులో ఉంచుకోండి, ఎంతమంది కూర్చున్నాం, కొందర బుర్రలోంచి అన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి, నా బుర్రలోంచి వచ్చి తలంపులు వేరు, డాక్టర్ గారి బుర్రలోంచి కొన్ని తలంపులు వస్తున్నాయి, పోస్ట్ మాస్టర్ బుర్రలోంచి కొన్ని తలంపులు వస్తున్నాయి, ఇన్ని బుర్రలోంచి ఇన్ని తలంపులు వస్తున్నాయి, కానీ అందరం మనుషులే. కారణం ఏంటి? ఇప్పుడు అహంకారం వల్ల వస్తున్నాయి, అందరికీ ఉంది అహంకారం. అహంకారం అందరికీ ఉన్నప్పుడు అందరికి అహంకారం ఒకే తలంపు వస్తుంది కదా, మీకు ఉంది అహంకారం, నాకు అహంకారం ఉంది, తలంపులు తేడాకు వస్తున్నాయి, ఆలోచనలు తేడాకు వస్తున్నాయి, ఊహలు తేడాకు వస్తున్నాయి. ఇంకేత కారణం, కారణం ఏంటి? గుణాలు. మీకు సృష్టిలో కనిపించే అన్ని తలంపులు కూడా, సృష్టిలో కనిపించే అన్ని ఆలోచనలు కూడా మనుషులు గుణాలు ఉంచుకుంటారు. గుణం లేకపోతే తలంపు రాదు. రజోగుణం ఉన్నవాడికి రజోగుణ తలంపులు వస్తాయి, తమగుణం వాడికి తమగుణ తలంపులు వస్తాయి, సత్వగుణం వాడికి సత్వగుణ తలంపులు వస్తాయి. అంటే మీకు ఎటువంటి తలంపులు వస్తాయి దాన్ని బట్టి మీ గుణం ఎటువంటిదో చెప్పు. గుణాలని తలంపులు వస్తున్నాయి అంటే మీకు వచ్చే తలంపులను బట్టి మీ గుణం ఎటువంటిదో చెప్పవచ్చురో. మీకు సృష్టిలో కనిపించే ఆలోచనలన్నీ మనుషులు గుణాలలోంచి వస్తున్నాయి. అంటే గుణాలు మారకుండా తలంపులు మారవు, గుణాలు మారకుండా ఆలోచనలు మారవు, గుణాలు మారకుండా ఊహలు మారవు. ఎవడైతే తన గుణాన్ని తాను మార్చుకోలేడో తన తలంపు కూడా మారదు. సత్వగుణం మీకుందని మీకు గుర్తు ఏంటంటే అసలు ఆ స్వార్థంతో కనుక నేను పోరాడతా అంటే నా స్వార్థాన్ని బయటికి తీసేయడం కోసం నేను సాధన చేస్తుంటే అది నేను సత్వగుణంలో ఉన్నట్టు. కానీ నా స్వార్థాన్ని పోగొట్టుకోవడం నేను దేవుని ప్రార్థించడం లేదు. నా స్వార్థాన్ని పెంచమని దేవుని ప్రార్థిస్తున్నాను, నా స్వార్థాన్ని అలంకరించమని దేవుని ప్రార్థిస్తున్నాను. అది రజోగుణం తప్ప. తమోగుణం వాడు భగవంతుడి భక్తుడే, రజోగుణం వాడు భగవంతుడి భక్తుడే, సత్వగుణం వాడు భగవంతుడి భక్తుడే. అయితే రజోగుణం నాడు తమగుణం నాడు లోకంలో వస్తువులు అడుగుతాడు భగవంతుడు. ఈ సత్వగుణం నాడు లోకంలో వస్తువును అడగడు. నా స్వార్థాన్ని తొలగించు, నా స్వార్థాన్ని బయటకు తీయి, నిన్ను నన్ను వేరు చేసి నాలో ఉన్న స్వార్థమే కదా. భేద బుద్ధి నాకు ఎందుకు కలుగుతుంది? నువ్వు వేరు నేను వేరని భేద బుద్ధి ఎందుకు కలుగుతుంది? నాలో ఉన్న స్వార్థమే కారణం. అంటే నీకు నాకు ఏది అడ్డేస్తుంది? నీలో నన్ను కలుపుకోవడానికి ఏది అడ్డేస్తుంది? నా స్వార్థం అడ్డేస్తుంది. అంటే నా స్వార్థాన్ని బయటకు తీయి, నిన్ను నన్ను వేరు చేసి నాలో ఉన్న స్వార్థమే కదా. మీ హృదయంలోంచి పొంగు వచ్చినప్పుడు, ఆ సాధన అనే పొంగు వచ్చినప్పుడు, ఈశ్వరాగ్రహం అనే పొంగు వచ్చినప్పుడు, ఈశ్వర కరుణ వచ్చినప్పుడు, ఈశ్వరుడు యొక్క ప్రామీణ ముంచెత్తినప్పుడు ఈ స్వార్థమే రాజు బయటకు కొట్టుకుపోతుంది. అప్పుడే అదే జ్ఞానం, అదే మోక్షం, అదే సిద్ధి. అసలు దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను, అయ్యి దేవుడికి నన్ను ఏది వేరు చేస్తుందనే సమస్య నీకు ఎప్పుడైనా కలిగిందా అనే ప్రశ్న నీకు ఎప్పుడైనా ఉదయించింది? సాధన అంటే ఏంటి? సాధన అంటే ఏమిటండి? నా ఆరోగ్యం బాగుపడాలన్న సాధన, అది నాకు ధనం కావాలన్న సాధన, అది నా కీర్తి కావాలన్న సాధన, అది నాకు పదవులు కావాలన్న సాధన, దేనికి సాధన? ఏ మీరు భగవంతుడు ఏదైనా చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, దేనికోసం మీరు సాధన చేస్తున్నారు? మీ స్వార్థాన్ని కనీసం ముట్టుకోవడానికైనా కలుపుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఏ మనిషి అయినా మీ స్వార్థాన్ని ముట్టుకుంటే మీరు ఊరుకుంటారు? మీ స్వార్థాన్ని మీరు ఎప్పుడైనా కలుపుకోవడానికి ప్రయత్నం చేశారా? అది ఒక సత్వగుణం ఉన్నవాడికే సాధ్యం. సత్వగుణం ఉన్నవాడికే సాధ్యం, సత్వగుణం లేని వాడికి దారే కనపడదు. భగవాన్ మాట చెప్పారు, చాలా మంది భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేది, భగవంతుని పొందడానికి కాదు, భగవంతుని మింగుదామని చూస్తున్నాం. మన స్వార్థాన్ని కనుక, మన అజ్ఞానాన్ని కనుక భగవంతుని మింగుదామని చూస్తే మనం ఒప్పుకోమంటుంది. ఏం చెప్తా? మనం భగవంతుని మింగడానికి చూస్తాం. భగవంతుని మింగుడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఆయన చేతికి మనం ఎలా దొరుకుతాం? ఈ మధ్యన పెద్ద మనిషి నా దగ్గర వచ్చాడు, ఈ పెద్ద మనిషి అటు ఇటు చూశాడు, ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూశాడు, ఎవరు లేకపోయినా ఈశ్వరుడు ఉంటాడు కదా. మనం అనుకుంటే ఒంటరిగా కూర్చున్నాడు, ఎవరో చూడాలి మనకు ఉంటాయి, ఈశ్వరుడు చూస్తున్నాడు. అది మర్చిపోతుంది. మళ్ళీ మా గుమ్మం చూసాక ఎవరు వస్తున్నారు? మరి ఎంత మనుషులు, ఎంత మనుషులు, ఎంత మనుషులు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అనుకుంటున్నాం, ఎంత వాళ్ళు, ఎంత వాళ్ళు, ఎంత వాళ్ళు, ఎప్పుడు మొత్తం అందరం కలిసి ఇంతే అంటే. పూర్వం అనుకున్నాం చాలా పెద్దవాళ్ళని, కానీ ఇప్పుడు అనుకుంటున్నాం మీరు చాలా చిన్న వాళ్ళని. చాలా ప్రశాంతంగా చూస్తాను. మీ ఆశ్రమం కట్టడం లేదో చిన్న చిన్న అభిప్రాయాలు వచ్చినాయంట కదా మీకు, ఇంత చిన్న చిన్న వాళ్ళు కాబట్టి చిన్న చిన్న గొడవలు పేచీలు పెట్టుకుంటున్నారు అన్నాడు పెద్ద మనిషి. మీరు చిన్నవాళ్ళే, మీరు పెద్ద పెద్ద భావాలని, భగవాన్ చెప్పిన భావాలని, కృష్ణుడు చెప్పిన భావాలని, ఇంత చిన్న చిన్న వాళ్ళు మీరు ఎలా నిర్చుకోగలరు? మీలో మీకు ఏదైనా తలంపుల్లో తేడా వస్తే ఆ తలంపుల్ని నిండలేకపోతే మీరు ఇంకా అహంకారం ఎలా నిండుతారు? మీరు పెద్దవాళ్ళు ఎలా ఉంటారు? ఇంతకుముందు అనుకున్నాం పెద్దవాళ్ళని, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కదా చిన్నవాళ్ళు.
చిన్నవాళ్ళు కాబట్టి మీరు మీ తలంపులు మీరు మింగలేకపోతున్నారు, మీ ఉద్యోగాల మీద మింగలేకపోతున్నారు, మీ అభిప్రాయాలు మీరు మింగలేకపోతున్నారు. మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీ అభిప్రాయాలు మీరు మింగలేకపోతున్నారు. మీరు నిజంగా పెద్దవాళ్ళు అయి ఉంటే ఈనాడు మింగేసి ఉండేవారు. ఇప్పటికది పూర్తయి అడుగురు. ఒక్కోసారి పెద్ద పెద్ద విషయాలు మన బుర్రలకు అందుతాయి, చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవాలని ఇదే సృష్టి కాదు. ఒకసారి ఏ కృష్ణుడు చెప్పిన మాటలు మనకు అర్థం అవుతాయి, అటువంటి కృష్ణుడు చెప్పిన మాటలే చిన్నపిల్లలు నూటమిట అదే సత్యం వస్తే మనకు అర్థం కాదు. అంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారు, అసలు పుట్టినోళ్ళు పుట్టినట్టుగానే చచ్చిపోతారు కానీ ఇంక ఎదగరు. పుట్టినోళ్ళు పుట్టినట్టే ఉంటారు, వందేళ్ళు పట్టుకున్నా సరే, అంటే ఇంక మనుషులు ఎదగకుండా చచ్చిపోతారు. మీ స్వార్థంతో మీరు పోరాడాలన్న సమస్య మీరు తెలిస్తే నిజంగా మీరు తపస్సు చేస్తారు. ఇది మీరు బాగా ఆలోచించుకోండి. మీ స్వార్థంతో మీరు పోరాడవలసిన రోజు వస్తుంది, ఈ భక్తి మార్గంలో అని మీకు తెలిస్తే ఇప్పుడు వదిలేస్తారని. మీరు మనం ఏమనుకుంటామంటే ఈ ప్రపంచాన్ని మోస్తున్నాడు భగవంతుడు, కానీ మన బరువు ఆయన మీద ఏటైనా బాధపడతాం ఒక మోయలేడమ్మా. కృష్ణునంతా భగవంతుడు మోస్తున్నాడు, కానీ మన బరువును మటుకి భగవంతుడి మీద ఏటైనా గడుస్తాం, కానీ నేను తీరా మోయగలడం మోయలేడాను. పుస్తకాల్లో ఆత్మ ఉందండి. వాసుదేవ స్వామి భగవంతుడి గీతలో మీ హృదయంలో నాని చెప్పాడు, పుస్తకంలో నాని చెప్పాడు. ఏ పని చేసినా ఏ తలంపు వచ్చినా భగవంతుడి ప్రీతి సంపాదించడం కోసం, గొప్పల కోసం చేయకండి. గొప్పల వల్ల చివరికి మిగిలి తెప్పలు. గొప్పల కోసం ఏ పని చేయొద్దు, భగవంతుడి ప్రీతి కోసం చేయండి. భగవంతుడికి ప్రీతి కలిగితే ఆయన చేతిలో ఉన్న మోక్షం మీకు అంచేది. ఏ పని చేసినా భగవంతుడిని సంతోషించడం కోసం చేయండి. ఈ లోకం ఎవరు సంతోషించడానికి మీరు చేసే పనులండి. భగవంతుడిని సంతోషిస్తానుకొని మీకు మోక్షం ఇచ్చేది లోకమా భగవంతుడు? భగవంతుడు ఇస్తాడు మీకు మోక్షం. మీ స్వార్థం సంతోషించే పనులు కాదు చేయవలసింది, భగవంతుడు సంతోషించే పని చేయండి. భగవంతుడు సంతోషించే పని చేస్తే మీకు మోక్షం. మనం ముళ్ళు వేయటం నేర్చుకున్నా కానీ విడదీయటం నేర్చుకోలేదు. ముళ్ళు వేయటం నేర్చుకున్న ముళ్ళు విడదీయటం నేర్చుకోలేదు. ఇప్పుడు విడదీయటం నేర్చుకోవాలి. ఎనాలిసిస్ విడదీయటం నేర్చుకుంటే జ్ఞానం వచ్చింది. ఏమైంది మనం ఈ లోకంలో చూస్తాం? ఒకటి మటుకు మీరు గుర్తించుకోండి, నిజంగా ఆత్మంతో లేదనుకోండి, భగవంతుడు లేదని చెబుతుంది. నిజంగా మరణించిన తర్వాత మనం బూడిద అయిపోతాం అనుకోండి, మరణించిన తర్వాత జీవితం లేదనుకోండి, నిజంగా లేదనే చెబుతుంది భగవంతుడు. భగవంతుడికి అబద్ధం చెప్పాల్సిన పని. అందుకని భగవంతుడు అబద్ధాలు చెబుతున్నాడు అయినా మీకు మనసులో ఉంది? భగవంతుడు చెప్పే మాటలు నిజమని మీరు అనుకుంటా అంటే ఎందుకు మీ మనసు నమ్మటం లేదు? అది పిక్కులు చేస్తుంది మనస్సు, గంతులేస్తుంది లోపల. కోతి గంతులేసినట్టు మన మనసు గంతులేస్తుంది. ఈ మన మనసు చేసే చమత్కారం ఇది. భగవంతుడు చెప్పిన మాటలు నిజంగా మన మనసు నమ్మటం లేదు, నోరు కూడా పడిపోతుంది. భగవంతుడు చెప్పే మాట ప్రతి మాట నిజం అన్న విషయాలు మన మనస్సు నమ్ముతుందా? నమ్మటం లేదు. ఏమి లేదండి, చచ్చిపోతే బూడిదేనండి, ఇంకేమీ లేదండి, చూస్తున్నాం కదా అంతా బూడిదేనండి, ఇదంతా కల్పించుకొని గొడవలండి అంటున్నారు. వాళ్ళు నిజం లేదు కల్పితం అయితే, చచ్చిపోయిన తర్వాత మనిషి బూడిదే అయితే, బూడిదే ఏమీ లేదని భగవంతుడు చెప్పుండేవాడు. మీ గుండెల మీద చేసుకోండి ఎలా? మీరు నిజంగా మీరు నమ్ముతున్నారా భగవంతుడు చెప్పిన మాట? మీ మనసు నమ్మనిస్తుంది? నిజంగా మీరు నమ్ముతున్నారా? కానీ నమ్మటానికి ప్రయత్నం చేస్తేనే మీ మనసు మిమ్మల్ని నమ్మనిస్తుంది. ఏమి లేదండి, మరణానంతరం జీవితం లేదు, బూడిదే అని అంటారు కొంతమంది. అదే నిజమైతే అదే చెప్పింది కూడా భగవంతుడు. అది నిజం కాదే. మీరు చెప్పే మాటల్లో ఎన్ని మాటలు మీరు తెక్కండి శుద్ధిగా చెబుతున్నారు. మీ ఇంట్లో కానీ వీధిలో సోదర మాసైలరా, ఒకవేళ మీరు మాట్లాడే మాటల్లో తెక్కండ శుద్ధి లేకపోతే, మీరు మాట్లాడే మాటల్లో సత్యం లేకపోతే, మీరు మాట్లాడే మాటల్లో యథార్థం లేకపోతే, భగవంతుడు చెప్పే మాటలు కూడా అంటే ఇటువంటి మాటలు మీరు అనుకుంటున్నారా? సాధనలు దైవాలు లోకాలు అటు పెట్టండి. భగవంతుడు చెప్పే మాటలు మీ మనస్సు నమ్ముతుందా లేదా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి. మీ మనస్సును మీరే అడగండి. నువ్వు నమ్ముతున్నావా లేదా మీ మనసును అడగండి. మీరు నువ్వు నమ్ముతున్నావా లేదా? నాకు నమ్మి నటిస్తున్నావా? మన తలంపులైన దేహం చుట్టూరు తిరుగుతున్నాయి, మన పనులైన దేహం చుట్టూరు తిరుగుతున్నాయి. ఈ దేహం గురించి మనం ఎంత కష్టపడుతుండే, దీన్ని కాల్ చేరేపు నన్ను ఎందుకు కలుస్తున్నాను కూడా ఇది అడగదు. ఈ దేహమే కనుక నిజమైతే మీ నిద్రలో ఇది ఎక్కడ, దీంతో సంబంధం లేకుండా మీరు ఎక్కడ ఉంటున్నారు? ఈ రాత్రి మీరు ఆలోచించండి, నిద్రలో మీరు ఎక్కడ ఉంటున్నారో, మీరు ఎక్కడ తలదాచుకుంటున్నారో. అబ్బా రాత్రి ఏం కలలు రాలేదండి, ఏం గొడవలు లేవండి, చాలా బాగా నిద్ర పట్టిందంటే తెల్ల ఎవరో చెప్పి పెద్ద మనిషి ఎవరో. అప్పుడు తలంపులు లేవే, లోకాలు లేవే, దేవతలు లేరే, ఏమీ లేవే, మీ ఆలోచనలు లేవే, ఏమీ లేవు, మీ ఎక్కడున్నారో మీకే తెలియదే. అప్పుడు కూడా రాత్రి నీకు బాగా నిద్రపట్టింది, నీ కలలు రాలేదు, నీకు స్వప్నాలు రాలేదు, బాగా నిద్రపట్టింది. ఎవడో చూడకపోతే నీకు ఎవడో చెబుతున్నాడు ఆ విషయాన్ని, అది చూచేవాడు ఎవడు? మీరు నిద్రలో దేహం లేకుండా ఉంటున్నారు కదా, మరి మరణించినప్పుడు మీకు ఎందుకు భయం వస్తుంది? నిద్రలో మీ దేహంతో ఏమి సంబంధం లేదు, కానీ మరణం వస్తాంటే మీకు ఎందుకు భయం వస్తుంది? మరి నిద్రలో దేహంతో సంబంధం లేకుండా ఎలా ఉంటున్నారు? నిద్రలో మీరు దేహం లేకుండా సుఖంగా ఉంటున్నారు, దేహంతో సంబంధం లేకుండా. మరణం వచ్చినప్పుడు దేహంతో సంబంధం తెగిపోతుంది, కానీ మరణం అంటే మీకు ఎందుకు భయం వస్తుంది? నిద్ర అంటే మీకు ఎందుకు భయం వేయటం లేదు? జీవితంలో మనకు అవసరమైన పనులు దేనికి వాయిదా వేసుకోవటం? ఇలా సాయంత్రం తినే పొద్దున తిందామని వాయిదా వేసుకోం, ఒక ఆత్మను తెలుసుకునే ప్రయత్నాన్ని వాయిదా వేసుకోం. నేను ఎవరినో నేను తెలుసుకునే ప్రయత్నాన్ని ఒకటే వాయిదా వేసుకుంటాను, కానీ నేను దేహానికి సంబంధించిన అవసరాలు దేనికి వాయిదా వేసుకోం? కానీ ఒకటే, నేను ఎవరినో తెలుసుకునే సమస్య ఒకటే నేను వాయిదా వేసుకుంటాను. ఇదే జీవితం యొక్క రహస్యం. ఇంకేత నేను ఎవరినో నేను తెలుసుకోవడానికి వాయిదాలు ఎందుకు వేసుకుంటున్నాను? ఆలోచనలో నిదానం లేదా? నాకు ఏకాగ్రతలో లోపం ఉందా? అన్ని దానాల్లోకి నిదానం గొప్పది, అన్నదానం కంటే వస్త్రదానం కంటే నిదానం గొప్పది. ఆ నిదానం ఆలోచనలో ఉందా? ఈ నిదానం లేనప్పుడే తొందర మాటలు వస్తాయి, ఈ నిదానం లేనప్పుడే తొందర పనులు చేస్తాయి. చిన్నప్పుడు చూస్తే ఆటలతోటి గడిచిపోయింది, వయసు వచ్చిన తర్వాత సంసారం గొడవలు, ముసలిలో అయిన తర్వాత పౌరం ఎందుకు గొప్పగా బతికామని అంత గొప్పగా బతికామని ఇక పురాణం కౌరులు కదా వాళ్ళకడుగు చెప్తాం. ఏమిటి ఎవరికి కావాలి అంటే డబ్బు ఇప్పటి నుంచి సంపాదించుకోవాలి, పేరు ఇప్పటి నుంచి సంపాదించుకోవాలి, మేము గొప్పవాళ్ళని ఇప్పటి నుంచి అనిపించుకోవాలి. ఇంకా దేవుడు కూడా ఎప్పుడైనా ముసలాళ్ళు అయిపోయింటారు. శరీరం నా స్వాధీనంలో ఉండగా, నా మనస్సు నా స్వాధీనంలో ఉండగా, నాకు ఆరోగ్యం ఉండగా, నాకు డబ్బు డబ్బు పదవులు గొప్పతనాలు గొప్పలు. శరీరం వదిలిపోయిన తర్వాత కాళ్ళు నా కూడా రావటం మానేశాక, మనసు నా స్వాధీనంలో లేక, పరాక మాట వచ్చే టైంలో సరసాల ముసలాళ్ళు పరాక మాటలు వస్తాయి, ఒక మాట చెప్పుకుపోయి ఒక మాట, మీరు ఎవరో కళ్ళు సరిగ్గా కనపడటం మానేశాక, ఇంద్రియాలు పటత్వం తగ్గిపోయాక, అప్పుడు దేవుడు అన్ని పోయాక దేవుడు అంటే ఏంటి తెలివి తక్కువ ఎవడంటే దేవుడు తెలివి తక్కువ. భగవంతుని మనం మోసం చేయగలం అంటే మనకున్న తెలివితేటలు కూడా దేవుడికి లేవనుకుంటున్నారు. ఏ జీవుని ఏ జీవుని ఎప్పుడు కలపాలో, ఏ జీవుని ఏ జీవుని ఎప్పుడు విడదీయాలో, ఇంత సృష్టి తగ్గుతారండి ఈశ్వరుడికి. మీకున్న తెలివితేటలు కూడా లేవా? భగవంతుడి కనుక సర్వజ్ఞుడు కాకపోతే వాడికి దేవుడు ఎలా అవుతాడు?